శ్రీమాతృగురుభ్యం సభాయి చ నమః.
ఆపై ఇంకా ఇలా చెబుతున్నట్ట, పురాణతత్వవేత్తలైన పురాణములు వినాలి అనే కోరికతో ఉన్న ఓ మహర్షులారా, మీ జన్మధన్యం, ఎన్నో కోట్ల సంవత్సరాల పుణ్యం మీకు ఈ పురాణాలు వినిపిస్తున్నాను. ఈ మత్స్య పురాణంలో సూర్య చంద్ర వంశముల వృత్తాంతాలు ఇప్పుడు మీకు చెబుతాను. సూర్యచంద్రవంశాల యొక్క వృత్తాంతం చెవిలో పడి మానవుడు, ముఖ్యంగా కలియుగ మానవులు దోషం నుంచి విముక్తి పొందుతారు. చెబుతున్నారు వీరు, కశ్యప ప్రజాపతి ప్రజాపతులలో చాలా గొప్పవాడు. ఆయన దక్షుడి కూతుళ్ళను వరుసగా 14 మందిని పెళ్లి చేసుకున్నాడని చెప్పారు ఇదొరలో మీకు. అందులో పెద్దావిడ అదితిలోంచి సూర్యుడు కుమారుడుగా పుట్టాడు. వివస్వాన్ కశ్యపాత్ పూర్వం అదిత్యాం అభవత్పుర తస్య పత్ని త్రయమభూత్ సంజ్ఞా రాజ్ఞీ ప్రభా తథ రేవతస్య సుతా రాజ్ఞీ రైవతం సుషువే సుతం. కశ్యప ప్రజాపతికి అదితి నుంచి సూర్యుడు కొడుకుగా పుట్టాడు. ఈ సూర్యుడికి మొట్టమొదట సంజ్ఞ, రాజ్ఞి, ప్రభ అని 3 భార్యలు ఉన్నారు. రేవతుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రజాపతే, ఆయన కూతురు రాజ్ఞి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ సూర్యుడికి ఈ రాజ్ఞికి పుట్టినటువంటి కొడుకే రైవతమనువు. ఆ రైవతమనువు కూతురు రేవతి, ఆ రేవతిని బలరాముడు వివాహం చేసుకున్నాడు. ఇక మరొక భార్య సూర్యుడి భార్య ప్రభ, కాంతి అని అర్థం. ఈ ప్రభాదేవి యొక్క కొడుకు సూర్యుడికి ప్రభకి పుట్టినవాడు ప్రభాతుడు. ఆ ప్రభాతుడే ఉదయము అని కూడా అంటాం. ప్రభాతుడు అనేవాడు ఆవిడ కొడుకే. ఇంకా త్వష్ట అని ఒక ప్రజాపతి ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఆ త్వష్ట ప్రజాపతి కే విశ్వకర్మ అని కూడా పేరు. ఆ విశ్వకర్మకి సంజ్ఞ అని ఒక కూతురు పుట్టింది. ఆ సంజ్ఞనే అసలు సూర్యుడు మొదటిసారి పెళ్లి చేసుకున్నాడు. ఆ మొదటి భార్య సంజ్ఞాదేవికి వైవస్వతుడు అనే ఒక మనువు పుట్టాడు. ఇప్పుడు మనం ఏ మనువు కాలంలో ఉన్నాం? ఆ వైవస్వత మనువు కాలం. అందుకే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని చెప్పుకోవట్లా మనం. ఈ వైవస్వత మనువే మీకెవరి మీద కసి ఉంటే ఏం చేస్తారో తెలిసి ఇంటికి రాగానే ఇంత బొట్టు పెట్టేయండి, ఇంత విభూతి పెట్టేయండి, నెత్తి మీద ఫ్యాన్ వేయండి. ఈ అస్తమాటి కంట్లో ఈ బొట్టు పడుతూ ఉంటుంది, వాడు ఇలా తుడుచుకుంటూ చస్తాడు. ఎందుకు చెబుతానంటే ఇందాకుండా నా పరిస్థితి, ఇంత బొట్టు ఇంత విభూతి పెట్టాక ఈ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడల్లా కాస్త విభూతి కాస్త బొట్టు నా కళ్ళలో రాలుతోంది. దాంతో ఇత్తుడుచుకోవడం సరిపోతుంది. దైవానుగ్రహం వల్ల ఈ కంఠస్థం వచ్చిన పురాణాలు కాబట్టి అలా అలా చెప్పుకుపోతున్నాను. కానీ ఓ మాదిరి వాడు అస్తమాడు చూసుకోకపోతే, పేర్లు గుర్తు లేకపోతే వాడు ఎగిరిపోతాడు అన్నమాట. అందుకని చెప్పాను వాసుదేవ ఓం నమశివాయ. ఈ సంజ్ఞాదేవి పెద్ద కొడుకు వైవస్వత మరువు. ఆ వైవస్వత మరువు పుట్టాక నెక్స్ట్ సంజ్ఞాదేవికి 2వ కొడుకు పుట్టాడు. ఆ కొడుకుతో పాటు అదృష్టవంతులకి కవల పిల్లలు పుట్టుకొస్తారట. దురదృష్టవంతులకి కవల పిల్లలు పుట్టుకొస్తారు. ఒక ఆయనకు 5-6 సంతానం పుట్టాక ఇక ఆఖరిసారి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇక జన్మలో ఈ సంతానం వద్దురాని ఆపరేషన్ చేయించుకున్నట్ట. ఈసారి గర్భవతిగా ఉన్నవాడు ఒకే కనుపులో 4 పుట్టారు, చచ్చినంత పని అయింది. కానీ సూర్యభగవానుడు హాయిగా పోషించగలడు, మహానుభావుడు. ఆయనకి వైవస్వత మనువు పుట్టాక ఒకే కానుపులో 2 పిల్లలు పుట్టుకొచ్చారు. అదిగో ఆ 2 యముడు యమున అనే 2 కవల పిల్లలు కలిగారు. తతస్తేజోమయం యమశ్చ యమునా చైవ యమళౌతౌ బభూవతుః. యముడు యమున ఈ 2, ఆ యమునే తర్వాత యమునా నదిగా మారింది. యమధర్మరాజు గారు మనందరికీ మీకు తెలియంది ఏం కాదు, పొద్దున్న సాయంకాలం ఆయన్ని తలుచుకొని వాడు ఉంటాడు, దిక్కుమాల యముడు వీడు మా పాలిటిగా నా అస్తవాడు తిట్టుకోవడానికి కూడా ఆయన్నే వాడతాం. పరమధర్మాత్ముడు ఆయన, ఆయనకేం పక్షపాతం ఉండదు. కాకపోతే మనిషిని టక్కన పట్టుకుపోతాడు కాబట్టి జీవుల్ని కొంచెం కోపం వస్తుంది మనకంతే. ఆ మాత్రం మానవులకు కోపం రావడం కూడా సహజమే. ఇంతింత పిల్లల్ని పట్టుకుపోతాడు, అంతంత వాళ్ళని పట్టుకుపోతాడు, కొత్తగా పెళ్ళైన వాళ్ళని పెట్టుకుపోతాడు, పెళ్లి కాని వాళ్ళని పట్టుకుపోతాడు. మరీ కఠోర ధర్మం కలిగిన వాడు ఆయన. యముడు యమున పుట్టాక ఈ సంజ్ఞాదేవికి భర్త మీద విరక్తి కలిగింది. విరక్తి అంటే నిజమైన పతివ్రతకి ఒక్కసారి తగిలిగట్టాక మొగుడు మీద ఎప్పుడు ద్వేషం ఉండదు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కోపం వచ్చినట్టు అనిపిస్తుంది, అది కోపం కూడా కాదట. ఈవిడ కూడా అటువంటిదే, కానీ భర్త యొక్క తేజస్సుని ఆ శక్తిని తట్టుకోలేకపోయింది. తతస్తేజోమయం రూపం అసహంతి వివసతగా నారీముత్పాదయమాసస్స శరీరాదనిందితం. ఆ సూర్యుడి వేడి తట్టుకోలేక ఆ వేడియే కోపం ఆయనకి, అందుకని తట్టుకోలేక ఇదేం కోపిష్ట మొగుడు రా బాబుడు విసిగిపోయి వదలలేక వదిలి వెడితే మళ్ళీ మొగుడు ఏమనుకుంటాడో అని అదో మొహమాటం. వెంటనే ఆవిడకు ఒక ఊహ వచ్చింది, గొప్ప శక్తివంతురాలు. ఒకనాడు సూర్యుడి యొక్క ఎండకి ఈవిడ నీడబడినప్పుడు ఆ నీడకి ప్రాణం పోసేసిందిట. నీడని సంస్కృతంలో ఛాయ అంటారు. నీడకి ప్రాణం పోసి ఆ ప్రాణానికి నీడకి ఛాయ అని పేరెట్టి అమ్మా ఛాయాదేవి రా తల్లి అందుట. అక్క ఏవై ఓరప్పోయ్ నేనేం చెయ్యాలి అని అడిగింది. అక్క అని పిలిచావు నువ్వు నా నీడవి, నీకు నాకు తేడా లేదు, మన ఇద్దరం ఒకటే, నా నీడకే ప్రాణం పోసాను. నీడకి ఎప్పుడు వేడి ఏమనిపించదు, ఎంచేత నీడ దానికి వేడి ఏమిటి? ఈ నా మొగుడిని నేను భరించలేను బాబు, ఈ నొదులు ఎక్కడికైనా పోతాను, మరీ సతాయిస్తున్నాడు వేడితోటి అంచేత నేను లేకపోతే ఆయన బాధపడకుండా ఉండడం కోసం, భర్తకి సేవ చేయడం కోసం నా నీడవైన నీకు ప్రాణం పోసాను, ఆయన అంటే పెట్టుకుని కూడా ఉండు, నీడవి కాబట్టి ఆయన వేడి నిన్నేం చెయ్యదు, ఆయన వల్ల సంతానాన్ని పొందు, ఒక్క మాట మాత్రం నీడక్కోయి నీడ చెల్లి నా పిల్లల్ని కూడా నీ పిల్లల్లాగే చూసుకో, జాగ్రత్త స్మి, అలాగే అక్కా అంది అని ఈవిడిని పంపేసింది. ఆవిడ వెళ్ళిపోయింది. మన సంధ్యాదేవి గారు పరిగెత్తుకుని త్వష్ట ప్రజాపతి దగ్గరకు వచ్చేసింది. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత పుట్టింటికి వస్తే మరి కూతురు కదా ప్రేమగా చూశాడు, చాలా అభిమానంగా ఆదరించాడు. 6 నెలలు గడిచాక, అమ్మాయి అల్లుడు గారు రాకుండా నువ్వు ఒక్కదానివే ఎప్పుడు రావు, వచ్చావనుకో 6 నెలలైనా వెళ్ళటం లేదు, వెళ్ళవా అత్తవారింటికి అన్నాడు. నాన్న మీ అల్లుడు కొంచెం వేడి ఎక్కువ, కోపం ఎక్కువ, నేను ఆ వేడి తట్టుకోలేను, అందుకే పుట్టింటికి వచ్చాను, గుట్టుగా పుట్టింట్లో ఉండాలనుకుంటున్నాను అందుట. తప్పు తప్పమ్మా, మొగుడు కోపిష్టివాడైనా పాపిష్టివాడైనా దిక్కుమాలవాడైనా సతాయించేవాడైనా ఈ భార్యామణికి వాడే దిక్కు, పో అన్నట్ట. ఈవిడేం చేసింది, పొమ్మంటున్నాడు కదా అని అలాగే నేను ఇంట్లోంచి బయటకు వచ్చి కురుక్షేత్రానికి పోయింది. భర్త దగ్గరికి వెళ్ళలేదు, తండ్రి ఏమో ఉండనివ్వడు, ఎలా ఇక మరి, గొప్ప స్త్రీ కాబట్టి ఆవిడ ఆడుగుర్రం రూపం ధరించి బడబా అంటారు సంస్కృతంలో, అందుకని ఆవిడ అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇగో కురుక్షేత్ర భూముల్లోకి వెళ్ళిపోయిందట. సరే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ఇక్కడ సూర్యుడు ఛాయాదేవినే సంధ్యాదేవి అనుకున్నాడు. ఛాయే త్వం భజ భర్తారం మదీయంచ వరాంగనే అపత్యాని మదీయాన్ని మాతృస్నేహేన పాలయా తథేత్యుక్త్వా చ సాదేవం అగాధర్మాయ సూరత. ఛాయాదేవి, జాగ్రత్తగా నా భర్తని నువ్వు చూసుకోమని చెప్పిందిగా మరి సంధ్యాదేవి, ఆ మాటని మనస్సులో పెట్టుకుని ఆవిడ తన భర్తను సేవించింది, ఎంతో సేవ చేసింది, మెచ్చుకున్నాడు. ఇదివరకటి కంటే నా భార్యకు నా మీద ఈ మధ్యకాలంలో కొంత అభిమానం పెరిగినట్టుందనుకున్నాడు. క్రమక్రమంగా సూర్యుడికి ఛాయాదేవి వల్ల మనుష్య రూపుడైన సావర్ణి అనేవాడు పుట్టాడు. ముందు సంధ్యాదేవికి అంతా దేవతలు పుట్టారు, ఈవిడికి మాత్రం మానవ రూపంతో ఉన్నవాడు ముందు పుట్టాడు, ఆయనే సావర్ణి. అచ్చం సూర్యుడిలో ఉండేవాడు ఆయన. సూర్యుడు ఎంత కాంతితో ఎర్రగా ఉండేవాడో ఇంతే కాంతితోటి అదే రూపంతో వాడు ఉండడం వల్ల సవర్ణ, అదే రంగు కలిగిన వాడు సావర్ణి. ఇప్పుడు రేపు పొద్దున మనకు మరుగు ఎవరనుకుంటున్నారు, ఈయనే సూర్యుడి కొడుకే, నీ సూర్య సావర్ణి. ఇంత పూర్వజన్మలో ఆయన సురధుడు అని ఒక రాజు సూర్యుడికి కొడుకే పుట్టాడు. ఇప్పుడు ఈ వైవస్వత మనువు 7వ మను వెళ్ళాక 8వ మనువుగా ఈ సావర్ణి అనేవాడు, సూర్య సావర్ణి అనేవాడు మనకి మరువు కాబోతున్నాడు.
ఆ మనువుకాలంలో కూడా మనం పుడతాం. కాబట్టి అప్పుడు పురాణాలు చెప్పే పద్మాకర్ గారు వేరే ఉంటారు, నేను అప్పుడు స్థాయి మారిపోయి నేను కూడా వైకుంఠంలోకి వెళ్ళిపోతాను, ఆ తర్వాత మణిద్వీపానికి వెళ్ళిపోతాం. మరి ఎప్పుడు ఇవే ఉద్యోగాలు ఏంటి ఎల్లకాలం, అప్పుడు ఇంకొకటి ఎవడో పంపుతాం, ఎవడ శ్రద్ధగా ఎక్కడ వింటే వాడికి పోస్ట్ ఇస్తాం, తర్వాత మీ ఇష్టం అంచేది మిమ్మల్ని పరీక్షిస్తాను. వాడు
ఇప్పుడు ఈ సూర్య సావర్ని పుట్టిన తర్వాత సూర్యుడికి ఛాయకి మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు. ఆ కొడుకుతో పాటు ఇంకో ఇద్దరు ఒకేసారి ఒకే కానుపులో చెప్పాగా అదృష్టవంతులకి ముగ్గురు పుట్టారట, కవలలు కాదు. ఈ ముగ్గురిని మరి సంస్కృతంలో ఏమంటారో తెలియదు, ట్రిప్లికేట్ పిల్లలు పుట్టుకొచ్చేసారు ఎక్కడికన. ఆ ముగ్గురిలో మొదట పుట్టిన వాడిని శనిగాడు అన్నారు. వాడిని కొంచెం మెల్లిగా నడుస్తాడు మహానుభావుడు, బాగా మందుడు ఆయన, బాబోయ్ అస్సలు చురుకుతనం ఉండదు. అలాంటి వాడిని కనుక ద్వారకాత్రులు మనతో పాటు పట్టుకెడితే కైనెట్టే ప్రయాణం. ఏం చేయదంటే ఒక ఇంట్లో నుంచి బయటికి రావడానికే 7.5 ఏళ్ళు పడుతుంది ఆయనకి. ఇంకా ద్వారకాతిరుమల ఎన్నేళ్ళు కడతాడో తెలియదు ఆయనకి. అసలు ఆ స్వామివారు మరి ఈయన రానివాడో తెలియదు మహానుభావుడు. కానీ మంచి బలమైన గ్రహం, ఆయనలో ఒక్క తమాషా మాత్రం ఉంది ఆ శని గారికి. అంత మెల్లగా పెడతాడా, ఆ మెల్లని వాడికి చల్లని చూపు ఉంది అది మాత్రం చాలామందికి తెలియదు. ఆయనకు ఒక గొప్ప మంత్రం ఉన్నది, ఆ మంత్రాన్ని కనుక రోజు 10 సార్లకు తక్కువ కాకుండా చదివితే ఏలినాటి శని అర్ధాష్టమ శనులన్నీ బలాదూర్ అనుగ్రహిస్తే ఇక ఇంట్లంతా ఐశ్వర్యం నింపేస్తాడు, పదవులు ఇచ్చేస్తాడు, వాక్కుని కూడా బాగు చేసేస్తాడు. ఆ మంత్రం చాలా గొప్ప మంత్రం, పురాణాలు ఎప్పటికప్పుడు చెప్పాం మీకు. కోణం నీలాంజన ప్రఖ్యం చెప్పండి, పర్వాలేదు మంచి మంత్రం చెప్పడానికే. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్ట ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం. రామ్మ శని గురించి చెప్పినప్పుడు సరిగ్గా సమయానికి వచ్చారు, నా దగ్గర ముందుకు వచ్చి కూర్చోండి. ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. అలాగా తల్లి ఇలా ముందుకు రావాలి, ఇక్కడికి రండి. అందరూ చెప్పేది మామూలు వాడా. కోణం నీలాంజన ప్రఖ్యం ఇచ్చేదంటే ఆ దోషం తొలగించడానికి పాప అక్కయ్య గారు వచ్చారు. కోణం చెప్పండి, నీలాంజన ప్రఖ్యం మందచేష్ట ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఆ మూల ఉన్నాడు ఆయనకి. ఈ మంత్రమును రోజు 10 సార్లకి తక్కువ కాకుండా చెప్పించండి, ఎక్కువ చెప్పిస్తే మంచిది, ఇంకా ఎక్కువ చెప్పిస్తే. ఎప్పుడైనా మీకు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, లేకపోతే ఏదో రకరకాల శనులు ఉన్నాయి కదా, తృతీయంలో శని ఉన్నాడు, చతుర్థంలో శని ఉన్నాడు, సప్తమాధిపతి, ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడల్లా మీరు ఈ శని గారిని రోజు ధ్యానం చేయండి, మీకే చూపిస్తాను ఆ శక్తి. మహాద్భుతమైన శక్తి, బలమైన గ్రహం ఆయన మహానుభావుడు. ఆ పరమాత్ముణ్ణి శనైశ్చరుణ్ణి ఆ విధంగా నమస్కారం చేసుకోవాలి. అటువంటి శని తర్వాత వెంటనే పుట్టిన కవలలు ఎవరు? తపతి. ఆవిడే తర్వాత కాలంలో నదిగా కూడా మారింది. ఆపై విష్టి. విష్టి అనే ఆవిడ కొంచెం నల్లనిది, భయంకరురాలు. ఈ విధంగా సూర్యుడికి ఛాయాదేవికి ముగ్గురు సంతానం కలిగారు, శనిగారు, తపతి, విష్టి కూడా. ఛాయాదేవికి ఈ 4 పిల్లలు పుట్టాక అందులో సావర్ణి మను అంటే కొంచెం ఎక్కువ ప్రేమట. తన పిల్లల్ని ఎక్కువ ప్రేమగా చూస్తే పర్వాలేదు, కానీ అసలు ఎవరి వల్ల తనకి రూపం వచ్చిందో, ఎవరు తనకి ఈ భర్తనిచ్చారో, ఎవరు ఇంత గొప్ప ఉపకారం చేశారో, ఆ సన్యాదేవి యొక్క కొడుకుల్ని చులకనగా చూసి అవమానం చేయడం మొదలుపెట్టిందట. పూర్వో మనుస్తతక్షాంతో యమశ్చక్రోధమూర్ఛితః సంతర్జయామాస తదా పాదముద్యం యదక్షిణం. కనిపెట్టాడు వైవస్వతమరు, యముడికి తెలిసింది, యమునా నదికి తెలిసింది. వైవస్వతమును అన్నాడట, నాయన యమధర్మరాజ కోపం మాత్రం తెచ్చుకోకునేది చెప్తున్నాను, ఈవిడ మన అమ్మ కాదు. వెంటనే కనిపెట్టేశాడు ఆయన. వచ్చారా కృష్ణకుమారి గారు, యశోదాదేవి గారు ఎక్కడ వచ్చారు, ఇక్కడ ఉన్నారు, వచ్చారు, అదే చూశాను, అదే మాకు ఆవిడ యశోదాదేవి గారు, కృష్ణకుమారి గారు అంటే. వాసుదేవ హరి వాసుదేవ.
వైవస్వతమును మొదటి నుంచి తెలివైనవాడు కదా. మను అంటే సామాన్యుడు కాదు, ప్రపంచానికే అధిపతి అయ్యాడంటే ఎంత తెలివితేటలు, లేకపోతే ఎంత విష్ణు స్వరూపుడు, కాకపోతే సూర్యపుత్రుడు జ్ఞాని సామాన్యుడు కాదు. ఎక్కడ ఏం దొరుకుతుందో కనిపెట్టగలడు. పైగా ఈ సృష్టిలో సూర్యుడికి ఉన్న పాండిత్యం మరెవరికి లేదు. అందుకే ఆంజనేయ స్వామి వారు ఎవరిని ఆశ్రయించాడు విద్యకి? సూర్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వే నాకు గురువువి అన్నాడు. సూర్యుడు ఆయనకి ఏమిచ్చాడు? నవవ్యాకరణాలు ఇచ్చాడు. అందుకే నవవ్యాకృతి పండిత యనమహ అని ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తరంలో పేరు. సూర్యుడు అంతటి వాడు, అంతటి పండితుడు, హనుమంతుడికి గురువైనటువంటి వాడు కొడుకు. మరి సామాన్యమైన పాండిత్యం ఏంటండి? లోకములో ఒక సామెత ఉంది, పండిత పుత్ర పరమ సొంట అని. పండితుడి కొడుకు సొంట అవుతాడని. ఎందుకు ఈ మాట అన్నారంటే, పండితుడికి ఎంతసేపు ఇలా ఇతరులకు ఉపన్యాసాలు చెప్పడానికి తన సన్మానాలు స్టేజీ కార్యక్రమాలే సరిపోయి పిల్లలు పట్టించుకోక. కానీ సూర్యుడు అలా కాదు, పిల్లలందరికీ బాగా చదువు చెప్పాడు నాకు మళ్ళీ. అంచేత మా నాన్నగారు మంచి పండితులుగా ఉన్న రోజుల్లో నేను వేదికల మీద అవధానం చేసినప్పుడు అవధానంలో అప్రస్త ప్రసంగం ఉంటుంది, కొట్టి ప్రశ్నలు అడిగేవాడు. ఏమండి పండిత పుత్ర పరమసుంట అంటారు, మరి మీ సంగతి ఏమిటండి? కాదయ్యా, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. పండిత పుత్ర పరమ పండిత అంటారు నాబోటివాడిని. నా సంగతి ఎలా ఉన్నా మీ కొడుకు మాత్రం గ్యారంటీగా పండితుడే అన్నాను. మీ కొడుకు మాత్రం గ్యారంటీగా పండితుడే. ఎందుకని? నువ్వు ఒట్టి సొంటవు సుమా అని చెప్పడం అన్నమాట. నువ్వు సొంటవు కాబట్టి నీ కొడుకు పండితుడు అవుతాడు సుమా అని నువ్వు కొంటి ప్రశ్నలో సమాధానం. అలా కాదు, సూర్యభగవానుడు తన చూపుతోటి ఇంతమంది పిల్లలకి పాండిత్యం ఇచ్చాడు. ఆ పాండిత్యం మరింత అధికంగా కలిగినటువంటి మన వైవస్వతుడు యముణ్ణి పిలిచి, నాయన యమధర్మరాజా, ఈవిడ మన తల్లి కాదు, సవతి తల్లి, ఎవరో ఏదో ఎక్కడో సంథింగ్ రాంగ్, లేకపోతే ఈ పక్షపాతం నేను ఇంత పూర్వం చూడలా, ఈ రంగులో తేడా ఉంది కొంచెం, మన అమ్మ మంచి ఎర్రగా తగతగలాడిపోతూ ఉంది, ఈవిడలో ఒక రవ్వంత నలుపు ఉంది, నీడ కదా మరి. నీడ కాదిది మనకొక్క పీడగాని. యముడైతే ఈవిడ అంతు తేల్చేస్తాను, ఈ మధ్యన అన్నం సరిగ్గా పెట్టట్లా చద్దన్నం మరగబెట్టి వేడన్నం వాడికి పెడుతుంది, గారెలు వాడికి పెడుతుంది, గారెలు తినగా మిగిలిన తొక్కలు మరగబెడుతోంది, ఇదేదో ఉంది అనుకుని ఎవరు నువ్వు అన్నట్ట. ఒరేయ్ ఏంటి పెచ్చవాగుడు, చే వదలబోంది, నువ్వు తల్లివా అని అమాంతంగా కోపం తట్టుకోలేక ఏం చేసేట, కాలెత్తేట ఒక్కసారి ఇలా అమ్మ మీదకి. పిల్లలు అప్పుడప్పుడు తల్లి మీద కాలెత్తరా, ఎంత కోపం వస్తుంది పిల్లలకి, తల్లిని కొడతారు తిడతారు, తల్లి అంటే వాళ్ళకి చనువు, అంత మాత్రమే తల్లి కోపం వస్తుందా? ఈవిడికి మాత్రం ఒళ్ళు మండిపోయిందట. అందుకని కాలెత్తగానే వెంటనే శశాపచ యమంఛాయ భక్షతే క్రిమి సంచయై పాదోయమే కోపవత పూయసోండిత విశ్రవక. ఎవడెవరా నువ్వు, నా మీదకే కాలెత్తుతావు, నువ్వెంత నీ బతుకెంత, తల్లి మీద కాలెత్తుతావు, నీ పాదం కుష్ఠరోగంతో పుండుపడిపోయి చీము నెత్తురు కారి చీమలు తినుగాక నీ కాలెత్తి ఎత్తిరి కాలని అందుట. అడిలిపోయాడు ఇప్పుడు, ఇదేం శాపం రా అని పరుగు పరుగున వెళ్ళిపోయి డాడీ డాడీ అన్నాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయి. ఏమిటి నాయన ఇలా వచ్చావన్నట్టు ఆయన. నివేదయామాస పితుహు యమస్యావాపమమర్షిత నిష్కారణమకం సిప్తో మాత్ర దేవసకోపయ. నాన్నగారండి ఇదొక ఆశ్చర్యం, అద్భుతం, ఎక్కడా చూడలేదు నేను అన్నట్టు కన్నీళ్లు పెట్టుకుని. ఏమి నాయన, ఈవిడ నిజంగా అమ్మ కాదేమో అన్న అనుమానం. వైవస్వతమును కూడా అలాగే అన్నాడు, నేనేమో అమ్మా ఎందుకు ఈ పక్షపాతం అని గబుక్కుని కాలెత్తా. ఎంత పూర్వం అమ్మ దగ్గర కూడా, మా అమ్మ దగ్గర కాలెత్తినప్పుడు ఎప్పుడు ప్రేమతో తప్పునైనా అనేది, ఇదేంటి మూర్ఖత్వంతో చిన్నపిల్లవాడిని నేను కాలెత్తితే. మరి అప్పటి ఎవడు అంత బుల్లి బాలుడు, మరి గట్టిగా మాట్లాడితే ఐదారేళ్ల పిల్లాడు, ఐదారేళ్ల పిల్లాడికి ఏం తెలుస్తుంది. కాలెత్తగానే చెప్పించేసి కాలు పుళ్ళు పడిపోవాలని, కుష్ఠరోగం రావాలని, అందులోంచి క్రిములు వచ్చి పుట్టాలని, చీమలు వచ్చి కాలు తినేయాలని ఇన్ని రకాలు చెప్పించింది. దేవా మా అమ్మ అన్నదమ్ములు మీ అక్క చెల్లెళ్ళని సమానంగా చూడటం లేదు, సావర్ని ఒక రకంగా చూస్తోంది, వైవస్వతుడిని ఒక రకంగా చూస్తోంది, శనిని ఒక రకంగా చూస్తోంది, యముడిని ఒక రకంగా చూస్తోంది, తపతిని ఒక రకంగా చూస్తోంది, యమునుడు ఒక రకంగా చూస్తోంది, ఇన్ని తేడా చూపిస్తున్న ఈవిడ మా అమ్మ కాదేమో, లేక కొంచెం ఏమైనా క్రాక్ వచ్చిందేమో, బుర్రలో ఏమైనా వెర్రి పుట్టిందేమో అని అనుమానం అని బాధపడి కాళ్ళ మీద పడి బతిమాలిన నా శాపం తీసుకోలేదు అనగా సూర్యుడు చిరునవ్వు నవ్వి, యమధర్మరాజా నీవు చదువుకుంటున్నావు నా దగ్గర, వ్యాకరణాలు చదివావు, ధర్మశాస్త్రాలు చదివావు, పురాణాలు చదివావు, ఇతిహాసాలు చదివావు, తెలియని వేడివి కావు. మౌర్ఖ్యాత్ కశ్చన దుఃఖీ స్యాత్ అథవా కర్మ సంతతే. అసలు దుఃఖానికి మూల కారణం ఏమిటి? తన మూర్ఖత్వమే దుఃఖం. లేదా కర్మ, ఈ రెండింటి వల్ల మానవుడు దుఃఖం పొందుతాడు. మూర్ఖం వల్ల, మౌర్ఖ్యం అంటే చెప్పిన మాట వినకపోవటం. ఒక్కొక్కప్పుడు మనకంటే జ్ఞాని మనకి ఏదన్నా చెబితే అది వినాలి, అది వింటే బాగుపడతాం. అది వినకపోవడం ఒక దోషం. రెండోది, ఒక్కోసారి తెలుసో తెలియక కర్మ చేసే పనిని వల్ల కూడా కష్ట సుఖాలు అనుభవిస్తాం. శివుడు కూడా కర్మవశం వల్ల వచ్చే దుఃఖం అనుభవిస్తాడు, నీకు తెలియంది కాదు. పరమేశ్వరుడు తపస్సు చేసుకోవడం, పరమేశ్వరుడు భార్యా వియోగం పొందడం, పార్వతి కూడా సతీదేవిగా ఉన్నప్పుడు దగ్ధ అయిపోవడం, పరమేశ్వరుడు తన భర్త కావడం కోసం పార్వతి ఎంత శాపం, ఎంత కష్టం, ఎన్ని తపస్సులు, ఎన్ని కృషులు చేసింది. సంచేత సుస్పష్టంగా చెప్పేశాడు, భవస్యాపి అనివార్యో కా కథాన్యేషు జంతుషు. శివుడే అనుభవించాడు, భగవంతుడు కూడా, కృష్ణుడు అవతారాలు ఎత్తాడు. ఇంకా తక్కిన వాళ్ళు అనుభవించడంలో తప్పే ఉంది. సీతాదేవో ఇంకొక మరొక రూపంలోనో ఉన్నప్పుడు, లక్ష్మీదేవి కూడా అవతారాల్లో ఉన్నప్పుడు కష్టాలు అనుభవించింది. జీవుల కర్మం వాళ్ళు అనుభవిస్తారు. క్రిములు మనల్ని భక్షించాయంటే మన కర్మమే మనల్ని భక్షించిందని భావించు. కర్మ వల్ల మనకు కష్టం వచ్చినప్పుడు ఆ కర్మ కష్టం తొలగడానికి జీవికి ఒకే కర్తవ్యం ఉన్నది. అదేమిటది? అనుభవించడమే అనుభవించాలి, లేదా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నువ్వు అనుభవిస్తావా, ప్రాయశ్చిత్తం చేసుకుంటావా, చేసుకుని చీము రక్తము కారటం క్షీణించిపోయేలా చేసుకో. ఇది ఆయన చెప్పిన సలహా. అయితే ఆ కాలు పూర్తిగా క్షీణించిపోయేదా కాదు, అప్పుడు మళ్ళీ కొత్త కాలు వస్తుంది. అది కొంచెం కష్టం. ఏళ్ల తరబడి చిములు రెత్తులు కారిపోయి చేమలు తింటూ ఉండగా ఈ కాలు బాధనే భరించలేననుకుంటావా, తపస్సు చేసుకుని పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో. ప్రతిదానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఏవ ముక్త తపస్తేపే యమస్తే బ్రహ్మయశః. ఈ మాటను గాని యముడికి పట్టుదలు వచ్చేసింది. వెంటనే తపస్సే చేసుకుని ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను నాన్నగారు, కానీ మీరు మాత్రం ఈ తల్లి సంగతి ఏమిటో చూసుకోండి, తర్వాత మీ ఇష్టం, లేకపోతే మీరే పశ్చాత్తాపం పొందుతారు అని బయలుదేరిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? గోకర్ణ తీర్థే వైరాగ్యాత్ ఫలమూలాశనక. గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. గోకర్ణం ఎక్కడుంది? కర్ణాటకలో ఉన్నది. ఆ గోకర్ణం కూడా శివుడు రావణాసుడికి ఆత్మలింగం ఇవ్వడం వల్ల ఏర్పడిన క్షేత్రంగానే చెబుతారు. ఈ లోకంలో రెండు చోట్ల అలా ఉందట. పశుపతినాథుడు వైద్యనాథలింగం కూడా ఆత్మలింగమే, ఇది ఆత్మలింగమే. మరి ఇన్ని చోట్ల ఎందుకు ఉంది అంటే, ఒక్కొక్క యుగంలో ఒక్కో చోట శివుడు ఆత్మలింగాన్ని రావణాసుడికి ఇచ్చినప్పుడు ఒక్కో చోటకు వచ్చింది. అంచేత ఏ యుగాన్ని బట్టి ఆ యుగాన్ని బట్టి అనమాట, ఆయా కల్పాలను బట్టి వచ్చిన తేడాలు. గోకర్ణ క్షేత్రం కూడా రావణాసురుడు ఆత్మలింగం అక్కడ పెట్టేసిందే పొరపాటున. అక్కడ ఇప్పటికి కూడా విఘ్నేశ్వరుడు నెత్తిమీదో ముట్టుకే ముట్టేట, ఆ విఘ్నేశ్వరుడు విగ్రహం అవి ఉంటాయి కర్ణాటక క్షేత్రంలో. మీరు వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళండి, నేను చూస్తాను. ఆ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒంటిపూట భోజనం చేస్తూ యముడు తీవ్రమైన తపస్సు ఓం నమ శివాయ అంటూ చేశాడు. పరమేశ్వరుణ్ణి జపం చేశాడు. ఎన్నాళ్ళు చేశాడట? వేల సంవత్సరాలు చేశాడు. కఠోర దీక్షతో తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకున్నాడు పరమేశ్వరుడు. వైరాగ్యం ఉంటేనే నేను నీ దగ్గరకు వస్తాను అని ప్రత్యక్షమే మాట చెప్పాట. వైరాగ్యం అనగానే ఆయన ఇంకా కోరిక మానేసి, అంటే శాపం కోసం కూడా ఆలోచన మానేసి, పళ్ళు దుంపలు వేళ్ళు గాలి ఆహారంగా తీసుకున్నాడు. ఆ ఆరాధనకి శివుడు మెచ్చుకుని త్రిశూలధారి అయి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడట. నాయన భక్త యమధర్మరాజ, కళ్ళు విప్పు, నేను వచ్చాను పరమేశ్వరుని ఏం కావాలో కోరుకున్నట. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష నాగేంద్ర నిభయాన నాగకుండలధారీ. ప్రభో పరమేశ్వర జగన్నాథ దేవేంద్రుడి నమస్కారాలు అందుకునే తండ్రివి నీవు, సకల జగాలకి అధినాథుడివి, పవిత్రమైన చరిత్ర కలిగిన వాడివి. దానం చేయడం తప్ప ఇక నీకేం తెలియదు. కంఠంలో విషం పెట్టుకున్నవాడివి, పాముల్ని ఆభరణాలుగా ధరిస్తావు, బాలచంద్రుడి యొక్క రేఖని శిరస్సును ధరిస్తావు, భక్తుల్ని పోషిస్తావు. అభవా, భక్తుల హృదయాలలోనే గుండెని గుడిగా చేసుకుని నివసించే తండ్రివి నీవు. అటువంటి నీకు నమస్కారం. నిన్ను ఏదో కోరుకుని తపస్సు చేశారు కానీ ప్రత్యక్ష అయ్యాక ఏం కోరాలో అసలు మాట రావట్లేదు అన్నట్టు ఆయన. నిజంగా పరమాత్ముడు ప్రత్యక్షమైతే జ్ఞానులకి ఏ కోరిక ఉండదు. అందుకని వైరాగ్యమే కోరుకుంటున్నాను. ఆ తర్వాత నీ ఇష్టమనగా చిరునవ్వు నవ్వాడు. లోకాలని పరిపాలించే ధర్మ రాజువు అవుతావు యమధర్మరాజా, సంయమని అనే నగరాన్ని నా రాజధానిగా చేసుకుని యమలోకాన్ని పాలించుకోపో. పితృలోకం అంటారు దానినే కూడా. పితృలోకం యమలోకం రెండు లోకాలు నీవే. ధర్మాధర్మ స్వభావాలతో నడిచే జగత్తుని ఎప్పటికప్పుడు చూసుకుని ఎవడు ధర్మంగా ఉంటాడో వాణ్ణి గౌరవించి సర్గాదు లోకాలకి పంపు, ఎవడు అధర్మంగా నడుచుకుంటాడో వాడి విషయంలో కొడుకైనా కూతురైనా వాడైనా వీడైనా అనే సందేహం లేకుండా సమవర్తివై జగత్ చక్రవర్తివై ధర్మానువర్తివై జగత్ కీర్తివై సుప్రమూర్తివై ప్రపంచంలో వర్తిల్లు పో, జగత్తుని ఎప్పటికప్పుడు చూసుకో అని తన దగ్గర జటాచోట నుంచి ఒక పురుషుడిని సృష్టించాట. చిత్రగుప్తుడు విచిత్రగుప్తుడు అని ఇద్దరు. వీళ్ళిద్దరూ నీకేమో చిట్టాలు రాసి పెడతారు. పలానా తోట పలానా వాడి వాడు ఉపన్యాసం విన్నాడు, పలానా తోటి వాడు ఉపన్యాసం వినేవాడిని చెడగొట్టాడు, పలానా తోట చెప్పులు ఎత్తుపోయారు పద్మాకర్ గారిది, ఆ ఎత్తుపోయిన వాడు వీడు, పలానా తోట చెప్పులు దానమిచ్చారు, ఇలా అన్నీ రాసేసుకుంటాడు. ఏం చేస్తే రాసేసుకుంటాడు అనమాట. కూర్చుంటే రాసి నిలబడితే తెలిసి ఎంత ఎవుడంటే సామాజిక అండి బాబు, అన్నీ రాసేస్తాడు. ఈ పురాణం వినే మీ అందరికీ కూడా భగవంతుడు రాసి పెట్టేస్తాడు. ఓహో, 7వ తారీఖు శుక్రవారం నాడు 6:30 ఉపన్యాసం విన్నారు వీళ్ళు, వీళ్ళ జోలికి వెళ్ళావా జాగ్రత్త అంటాట చిత్రగుప్తుడు. ఈరోజు 6:30 ఉపన్యాసానికి ఇంట్లో మొగుడి చెప్పి సినిమాకి వెళ్ళింది ఈవిడ, అంచేత ఈవిడ తీసుకుపోయి వేసేయండి అంటాడు యమలోకంలో. ఇలా అన్నీ చూసేస్తాడు ఆయన ఎప్పటికప్పుడు. కాబట్టి ఇద్దరు ఇవి కూడా ఉన్నాయి. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, మా ఆవిడండి పురాణానికి వచ్చిందండి, ఇంత ఇంటివరకు ఇంటికి రాలేదండి అన్నాడు. నన్ను నాకేం తెలుసు మీ ఆవిడెవరో, నేను చూసేది ఇంతమంది పురాణానికి వచ్చేవాళ్ళు వాడు ఆవిడ నేను గుర్తుపెట్టుకోనా. అలా కాదండి అబ్బాయి గారండి, కాదండి గురువు గారండి, 9:30 అయిందండి ఇంకా పురాణం అవ్వలేదేమో అనుమానం వచ్చేసాను, అంతకంటే మరేం కాదండి. తర్వాత తెలిసింది పురాణానికి ఎడుతానని సినిమాకి పోయింది. ఇదొకటి అదృష్టం. పురాణములు కాదు కదా ఎన్నో రకాలైనటువంటి దుకాణములుగా మారుతూ ఉంటాయి కొంతమందికి ఎన్ని రకాలు. ఇంటి కంటే గుడిపదిలం అది విలాసాల నిలయం అన్నాడు వెనకడిగావాడు. ఆ రకంగా తయారేవాడిని కూడా చిట్టాలో రాసేస్తాడు. ఓహో, 6:30 ఇవాళ సినిమాకి ఎడతా అబద్ధవాడని ఇలా అన్నీ రాసేలాగా చిత్రగుప్తుణ్ణి విచిత్రగుప్తుణ్ణి అంటగట్టి శివుడు ఆయనకి 3 అధికారాలు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, లోకపాలన పితృలోకపాలన అధికారం, ధర్మాధర్మ స్వభావాలతో నడిచే జగత్తుని చూడడం, ఇవి చెయ్యాలి. ఇక ఈలోపు సూర్యుడికి చెప్పెడిపెడిగైనా, నాన్న నేను తపస్సు పోతున్నాను కానీ అమ్మ విషయం ఏంటో తేల్చమన్నాడుగా. అందుకని సూర్యుడు ఏం చేశాడు, దివ్య దృష్టితో చూస్తే ఎందుకో ఈవిడలో హనుమానం వచ్చింది. దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఎవరు, హూ ఆర్ యూ అన్నట. కాత్వం స్వరూపనయ్యనే అన్నట. అందమైన కళ్ళు కలిగిన దానా, అందమైన రూపం కలిగిన దానా, ఎవరవే నువ్వు, నన్ను మోసం చేస్తున్నావు కానీ నిన్ను చూస్తే నా భార్య సంధ్యాదేవిని చూసినట్టు లేదు, వేరే ఆవిడను చూసినట్టుగా ఉంది అని అడిగితే, నేనండి మీ ఆవిడ నేనండి, ఎన్ని చీరలు కట్టుకున్నా మా ఆవిడ ఆవిడే, నువ్వు నువ్వే, ఇంతకాలం భ్రమలో ఉన్నాను, ఇప్పుడు అసలు విషయం కొద్ది కొద్దిగా భ్రమలు తొలగుతున్నాయి, నిజం చెప్పు మళ్ళీ అని అడగ్గా, చెప్పలా శాపం పెట్టనా అన్నాడు. అప్పుడు చెబుతాను ఎందులేండి, ఆవిడ సంధ్యాదేవికి ఒక మాట ఇచ్చిందిట, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పొద్దండి ఆవిడ, నిజం చెప్పను కానీ మీ ఆయన వచ్చి ఎప్పుడో ఒకప్పుడు మరి కొడతా తిడతా చెప్పిస్తానంటేనో అప్పుడు చెబుతాను, ఒత్తప్పుడు చెప్పను అని. ఇప్పుడు ఆవిడ గారు శపించడానికి సిద్ధపడగానే భయపడిపోయి, ఓకే నిజం చెప్పేస్తున్నానంది, జరిగిందంతా చెప్పేసింది. ఆవిడనే ఉంటాడు తప్పంతా తన పెళ్ళాందిని తన మామగారు అనిపించింది సూర్యుడికి. ఏమనలేక పిల్లల్ని ఇలా సవతివై అన్యాయం ఇంకెప్పుడు చూడక జాగ్రత్త, నలుగురు పిల్లల్ని ఇచ్చావు కాబట్టి ఊరుకున్నాను అని పిల్ల చెల్లా ఉన్నవాడు కాబట్టి ఆవిడ చెల్లకాయ ఒకటి కొట్టకుండా వదిలేసి
బయలుదేరి తష్ట ప్రజాపతి దగ్గరికి పోయాడు. మామా
ఇదేమన్నా నీకు న్యాయమా అన్నాడు. అదేమిటండి అన్నాడు. ఏది మీ అమ్మాయి వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చుంటే ఇంటికి పంపించకుండా పుట్టింటి దగ్గర అట్టే పెడతావా, అత్తారింటికి పంపమని చెప్పొద్దా అనగా, లేదు భగవంతుడా మా అమ్మాయిని ఎప్పుడో మీ ఇంటికి పంపేశానే అన్నట. ఏది అయితే అప్పుడు వీళ్ళిద్దరు దివ్య దృష్టితో చూశారట, ఆవిడ కురుక్షేత్రంలో ఆడగుర్రం రూపంలో తిరుగుతోంది. అల్లుడా ఏమనుకోకు, అల్లుడువి కదొట్టి కిల్లుడివి, ఇలాంటి అల్లుడిని ఎవరు మాత్రం భరిస్తారు, కూతుర్ని ప్రేమగా చూసుకుంటావని నీకు ఇస్తే నువ్వు ప్రేమగా చూడటంలో నీ మనస్సులో తేడా లేదు కానీ నీ శరీరం ఉగ్రత్వం ఆ భయంకరమైన వేడిమిని మా అమ్మాయి తట్టుకోలేక పుట్టింటికి పోతే అదేమో నా దోషమా, కాబట్టి నువ్వేమనుకోకపోతే సూర్యభగవానుడా నువ్వు విష్ణు స్వరూపుడు కాబట్టి నీ అనుగ్రహం పొందడానికి నీ వల్ల లోకానికి ఉపకారం కలగడానికి మా అమ్మాయిని నీ దగ్గరే పంపడానికి నేను ఉపకారం చేస్తాను, నీ దేహాన్ని యంత్రంలో పెట్టి నీ వేడి తగ్గిస్తాను అన్నట, తీవ్ర తేజస్సు తగ్గిస్తాను. సరే కానిమ్మన్నట. నశశాకాథ సందృష్టుం యథారూపం రవే పునక, ఆ రవి గారిని చక్కగా యథారూపంలోకి తీసుకురావడం కోసం, అంటే కొంత అందమైన రూపంలోకి తీసుకురావడం కోసం ఆయన గారు సుస్పష్టమైన ఒకనొక దివ్యమైన చక్రం మధ్యలో పెట్టేసి గిర్రున యంత్రంతో తిప్పేట, తిప్పగా తిప్పగా వేడి తగ్గింది. ఆ వేడి కిరణాలు తీసేట, సూర్యభగవానుడి యొక్క వేడిలో కొంత కిరణాలు తీసి విష్ణుమూర్తికి సుదర్శన చక్రం తయారు చేసి ఇచ్చాడు, శివుడికి త్రిశూలం ఇచ్చాడు, ఆపై బ్రహ్మగారికి కమండలం ఇచ్చాడు, ఇంద్రుడికి వజ్రంలో ఈ శక్తిని ఇమిడ్చాడు. అప్పటికి సూర్యుడి రూపంలో కొంత వేడి తగ్గింది, అయినా చూడలేకపోయింది.